ఆధ్యాత్మిక విద్య, జీవించటం ఎలా తెలిపేటటువంటి విద్యలో చాలా ప్రధాన పాత్ర గాయత్రి మంత్రం పోషిస్తుంది. గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా గాయత్రి మంత్రము అంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటే గాయత్రి మంత్రం అనుకుంటాం మనం. ఇది మాత్రమే గాయత్రి మంత్రం కాదు, రకరకాలైనటువంటి గాయత్రి మంత్రాలున్నాయి. గాయత్రి అనేది ఒక ఛందస్సు. ఛందస్సు అంటే జీవించేటటువంటి విధానము. వేదాలలో ఛందస్సు అనేటటువంటి మాట 24 అక్షరాలు ఉన్నటువంటి మంత్రాన్ని అనరు వాళ్ళు. ఛందస్సు అంటే అర్థం ఏమిటి అంటే మనం ఎలా జీవిస్తున్నాం, మనం జీవించేటటువంటి విద్య ఎలాంటిది అని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు నేనే అని, యజ్ఞాలలో జపయజ్ఞము నేనే అని, నన్ను స్త్రీలు పురుషులు అందరూ పూజించవచ్చు అని కూడా చెప్తాడు. అంచేత 3 అధ్యాయాలలో ఈ 3 మాటలు మనకి వస్తాయి. 9 అధ్యాయంలో అందరూ నన్ను పూజించవచ్చు, జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా అందరూ నన్ను పూజించవచ్చు అని 9 అధ్యాయంలో చెప్తాడు. 10 అధ్యాయంలో ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే అని చెప్తాడు. అదే 10 అధ్యాయంలో యజ్ఞాలలో జపయజ్ఞము నేనే అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది, గాయత్రి మంత్ర జపము శ్రీకృష్ణ ఉపాసనకి చాలా ప్రీతిపాత్రమైనది. అంతేకాకుండా అసలు గాయత్రి మంత్ర జపమే శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని మనకి తెలియజేస్తుంది అని. కానీ ఇక్కడ కొన్ని అపోహలు మనము కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది. గాయత్రి మంత్రం అంటే ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నా, మళ్లీ మనకు ఒక భ్రమ ఏమొచ్చేస్తుంది అంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటేనే గాయత్రి మంత్రము అని కాదు. అది సవ్యమైనటువంటి అవగాహన కాదు. గాయత్రి మంత్రంలో 3 చరణాలు ఉంటాయి, విద్మహే ధీమహే ప్రచోదయాత్. ఈ 3 పదాలు ఎక్కడొచ్చినా అది గాయత్రి మంత్రమే. మీకు రకరకాలైనటువంటి గాయత్రి మంత్రాలు తెలుసు కదా, ఇంకో గాయత్రి మంత్రం ఏదైనా చెప్పగలరా మీరు? విద్మహే ధీమహే ప్రచోదయాత్. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో అదంతా కూడా గాయత్రియే, శ్రీకృష్ణ స్వరూపమే. ఈ 3 చరణాలు, ఈ 3 చరణాలు అర్థం చేసుకోవటానికి, మన జీవితంలో ఉన్నటువంటి విధానాన్ని అర్థం చేసుకోవటానికి గాయత్రి మంత్రాన్ని 3 మాతృస్వరూపాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అది మర్చిపోయాం మనం. గాయత్రి మంత్రాన్ని వేదమాత, దేవమాత, విశ్వమాత కూడా చెప్తాం మనం. కానీ గాయత్రి మంత్రం యొక్క ఈ స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం. గాయత్రి యొక్క వేదమాత స్వరూపాన్ని, గాయత్రి యొక్క దేవమాతా స్వరూపాన్ని, గాయత్రి యొక్క విశ్వమాతృత్వాన్ని మనం మర్చిపోయాం. అసలు ఆ మాట గాయత్రికి సంబంధం మర్చిపోయాం మనం. ఈ యజ్ఞ విధానం ఏం చేస్తుంది అంటే ఈ 3 సంబంధం చెప్తుంది మనకి. వేదాల యొక్క పుట్టుకకు కారణము గాయత్రి. మాత అంటే అర్థం ఏంటంటే పుట్టుకకు కారణము అని. స్త్రీ రూపంలో తల్లి అని కాదు అక్కడ చెప్పేది. వేదమాత అంటే అర్థం ఏంటి అంటే గాయత్రి వేదాలకు తల్లిది. అంటే వేదాలు మనకి అర్థం కావాలి అంటే వేదాలు మన జీవితాలలో అంచేత గాయత్రి యొక్క వేదమాత స్వరూపాన్ని అర్థం చేసుకోండి. వేదము అంటే జ్ఞానము అని అర్థం. మనకి జ్ఞానం దేని ద్వారా వస్తుంది? 5 ముఖాల ద్వారా వస్తుంది, పంచేంద్రియాల ద్వారా వస్తుంది. అంచేత మనకు వచ్చేటటువంటి వేదము, మనకి వచ్చేటటువంటి జ్ఞానము 5 ముఖాల ద్వారా వస్తుంది. కనుక గాయత్రిని పంచముఖి గాయత్రి అని కూడా అంటాం మనం. అంటే గాయత్రికి 5 శిరస్సులు ఉన్నాయని అర్థం కాదు, 5 రకాలుగా జ్ఞానము మన వద్దకు వస్తుంది. ఒక వ్యక్తికి చాలా చాలా ఫీల్డ్స్ లో, చాలా చాలా క్షేత్రాలలో జ్ఞానం ఉంటే మనం ఏంటంటాం అతన్ని? బహుముఖి ప్రజ్ఞాశీలి అంటాం కదా. బహుముఖి ప్రజ్ఞాశీలి అంటే రావణాసురులాగా వాడికి 10 తలకాయలు ఉన్నాయని అర్థం కాదు. అర్థం ఏంటి అంటే అక్కడ అనేక రూపాలుగా తన జ్ఞానాన్ని అతను ప్రపంచానికి అందజేయగలుగుతున్నాడు. అలాగే గాయత్రి, పంచముఖి గాయత్రి అంటే అర్థం ఏంటి అంటే మనకి వచ్చేటటువంటి జ్ఞానము ఈ 5 ఇంద్రియాల ద్వారా వస్తుంది. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల ద్వారా వస్తుంది. కనుక దీనిని వేదమాత అంటాం. అంటే మనకు వచ్చేటటువంటి జ్ఞానం ఈ ఐదేంద్రియాల ద్వారా వస్తుంది కనుక ఈ ఐదేంద్రియాలకి కారణభూతమైనటువంటి శ్వాస మనలో లోపలికి బయటికి వస్తుంది కనుక దానిని వేదమాత అంటాం. వేదమాత అంటే చివరికి ఏమని అర్థం వచ్చింది మనకి? శ్వాస. ఆ శ్వాసను పట్టుకోవటం నేర్చుకోండి అని చెప్తున్నాను. అందుకే మనం పుట్టడానికి కారణం శ్వాస, మనం చనిపోయాము అనిపించుకోవటానికి కూడా కారణం శ్వాసే. అమెరికాలో అక్కడ 60 ఏళ్ల బట్టి 70 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు బతికున్నారని అంటాం. కోమా అంటే మీకు తెలుసు కదా, ఏ ఇంద్రియమో పనిచేయదు, సంపూర్ణమైనటువంటి అజ్ఞానాంధకారంలో ఉంటాడు. కాలు కలపలేదు, చెయ్యి కలపలేడు, తల కలపలేడు, వాడిని పలకరిస్తే మాట్లాడలేడు, కోమాలో ఉన్నాడంటాం. కానీ బతికున్నాడంటున్నాం 60 ఏళ్ల బట్టి, ఎందుకంటే శ్వాస ఉంది కనుక. అంచేత మన జీవితానికి ఆధారభూతమైనటువంటి శ్వాసను వేదమాత అంటాం. వేద అంటే జ్ఞానము, వేదాలంటే వేదాలనే అర్థం కాదు, జ్ఞానము కూడా. ఈ వేదమాత అయినటువంటిది ఎప్పుడైతే మనము మంచి మార్గంలోకి వెళ్లి దేవతాశక్తులతో సంబంధం పెట్టుకోవటానికి తగినటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఈ శ్వాస మనని కింద వైపుకి దింపదు, ఉత్కృష్టమైనటువంటి లోకాల వైపు తిరుగుతుంది. ఇదే ఇంద్రియము. మనం ఇంద్రియానికి కంట్రోల్లో ఉంటే కిందకి పడిపోతాం, అదే ఇంద్రియాలు సంయమనములో ఉంటే మనం చెప్పినట్టు వింటే ఆ వచ్చినటువంటి జ్ఞానం మనకి ఎక్కడ తీసుకెళ్తుంది? దివ్య లోకాలకు తీసుకెళ్తుంది, దేవతల దగ్గరికి తీసుకెళ్తుంది. కనుక ఇదే శ్వాసను సంయమనము కంట్రోల్ ద్వారా మనం ఉపయోగించుకోగలిగితే దాన్ని మనం ఏమంటాము అంటే దేవమాత అంటాం. తేడా ఎక్కడొచ్చిందో అర్థమైంది కదా. కేవలము శ్వాస మీలో ఆడుతూ ఉంటుంది, ఐదు ఇంద్రియాలతో 5 రకాలైనటువంటి జ్ఞానాలు వస్తూ ఉంటాయి. మీరు ఆ జ్ఞానానికి ఆ ఇంద్రియాలకి బానిసలుగా మాత్రమే ఉంటే మీలో ఉన్నటువంటి గాయత్రి కేవలము వేదమాతగా పనిచేస్తుంది, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి శక్తిగా పనిచేస్తుంది. అదే శ్వాస ప్రాణాయామం ద్వారా కావచ్చు, గురువు నేర్పిన విధానం ద్వారా కావచ్చు, మంత్ర జపము ద్వారా కూడా కావచ్చు. శ్వాసకి మంత్ర జపానికి ఉన్నటువంటి సంబంధం మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీరు గాలి పూర్తిగా వదిలేసి మంత్రాన్ని ఉచ్చారణ చేయండి చూద్దాం, చేయగలుగుతారేమో మీరు. నేను అన్నది అర్థం చేసుకోండి, మీరు ఊపిరి పీల్చుకోవద్దు, ఊపిరి వదిలేయండి పూర్తిగా. ఊపిరిని పూర్తిగా వదిలేశాక మంత్రం చెప్పండి చూస్తాను నేను, గాలి పీల్చుకోకుండా చేయలేరు మీరు. అంటే మీలోంచి వాక్ బయటకు రావాలి అంటే శ్వాస ఉండాలి. ఆ శ్వాసను ధీమహి విద్మహే ప్రచోదయాత్ అనేటటువంటి 3 మాటలతో కలిపి మీరు ఎప్పుడైతే చేస్తారో అన్ని దేవతాశక్తులు పనిచేస్తాయి. అందుకే ప్రతి దేవతకి కూడా ఒక గాయత్రి మంత్రం ఉంది. మీరు దేవాలయాలకు వెళ్లి చూడండి, మీరు ఏ దేవత గురించి మీరు ఉపాసన చేసినా అది స్త్రీ కావచ్చు పురుష రూపంలో కావచ్చు, ఖచ్చితంగా ఆ దేవతకు ఒక గాయత్రి ఉంటుంది. కాత్యాయని గాయత్రి ఉంది, గురువులు సిద్ధ పురుషులు అయిపోయిన తర్వాత గురువుల పేర్ల మీద కూడా గాయత్రి వస్తుంది మీకు. సత్సాయిబాబాకి, షిద్ది సాయిబాబాకి గాయత్రి ఉంది కదా. సత్సాయి గాయత్రి తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? మన 3 వచ్చాయి కదా అక్కడ, ధీమహే విద్మహే ప్రచోదయ. అంచేత ఈ 3 తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తికి కూడా గాయత్రి పలుకుతుంది. అంటే ఏంటవుతుందన్నమాట, గాయత్రి మిమ్మల్ని దేవతాశక్తులతో సంబంధం పుడుతుంది కనుక అటువంటి గాయత్రిని దేవమాత గాయత్రి అంటాం. కానీ వాడికి దేవతలతో సంబంధం ఉన్నా తను ఉచ్చస్థితిలో ఉంటాడు తప్ప మిగతా వాళ్లకి సహాయపడాలి అనేటటువంటి గుణము అతనికి ఉంటేనే అతను అనేక మందికి ఉపయోగపడతాడు. చాలా మంది మహాత్ములు ఉన్నారు భారతదేశంలో. హిమాలయాలలో అవుతే ప్రతి కొండ మీద 20-30 మంది మహాత్ములు ఉంటారు, చాలా మంది మహాత్ములు ఉంటారు. ఋషికేశ్లో నేను కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ విచిత్రమైనటువంటి సంఘటన మీరు విని ఉంటారు. ఝోలావాలా బాబా అని ఆయన పేరు, తాతవాలా బాబా అని కూడా అంటూ ఉంటారు. మొన్న వైజాగ్కి కూడా వచ్చాట ఆయన. అంటే తాత అంటే ఏంటి అంటే గోని సంచి. అంచేత ఆయన ఎప్పుడు కూడా గోనిగుడ్డ మాత్రమే కట్టుకుని ఉంటారు, అంతకంటే ఏమీ ఉండదు. ఆ ఋషికేశ్ పై ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవిలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఆయన్ని ఒకసారి కోరికోరేట, బాబా మాకు చాలా కష్టంగా ఉంది, గంగానది ఆ ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది కనుక మేము నది దాటి కింద ఊళ్ళోకి వెళ్లలేకపోతున్నాము, మాకు ఆహారం పెద్ద సమస్యగా అయిపోయింది అన్నట్ట. అప్పుడు ఆయన ఏం చేశాట అంటే ఒక గోని సంచిని ఒక చెట్టు కట్టాడు, మీకు ఏది కావాలంటే అందులోంచి తీసుకోండి పొండి అన్నాడు ఆయన. అప్పటి నుంచి ఆ అడవి జాతి వాళ్లు కిందకి దిగి రావటం లే. వాళ్ళకి ఏది కావాలంటే అది అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఉప్పు కావాలంటే ఉప్పు, ఏది కావాలంటే అది. తెల అర్థమవుతుందా? దేవతా శక్తులు కలిగినటువంటి అనేక మంది మహాత్ములు హిమాలయాలలో ఉన్నారు. కానీ కొంతమంది మహాత్ములు వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రేమ వల్ల కావచ్చు, మన మధ్యనే ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళు మన మధ్యనే ఉండిపోయి దేవతలతో సంబంధం పెట్టుకుని ఉన్నా కూడా మనం గుర్తించము, ఓహో ఆహా అనుకుంటామే తప్ప ఆ దేవతలతో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి మన మధ్య ఉండవలసిన అవసరం లేదు అనే సంగతి మర్చిపోతాం మనం. తిండికి అది ఏంటి, ఒక సంచి ఆయన అక్కడ పెట్టేసుకుంటే ఊళ్ళో వాళ్ళందరికీ కావాల్సిన పదార్థాలు ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఈ బాధాకరమైనటువంటి మానవీయ జగత్తులో ఉండవలసినటువంటి అవసరం లేదు. కానీ ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు వాళ్ళు విశ్వమాత గాయత్రి ఉపాసకులు అవుతారు. అందుకు ఇదంతా చెప్పుకొచ్చింది. విశ్వమాత అంటే ఎవరు అంటే సద్గురుమూర్తులే. అందుకే దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీషాయ ధీమహే తన్నో దత్త ప్రచోదయాత్. గాయత్రీషాయ, గాయత్రికే ఈశ్వరుడైనటువంటి ఆ సద్గురుమూర్తులందరూ కూడా అవిశ్వమాతాయే. అంటే ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ జ్ఞానము రావాలి అనేటటువంటి ఆరుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వమాత స్వరూపుడే. కానీ ఆ విశ్వమాత స్వరూపుడు అవడానికి ముందు ఖచ్చితంగా ఈ రెండు అయి ఉండాలి. అతను ఏమై ఉండాలి? పంచముఖి గాయత్రి ఉపాసన చేసి ఇంద్రియ నిగ్రహం మీద సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం చేసుకున్నటువంటి వ్యక్తి ఏమవుతాడనమాట, వేదమాత గాయత్రి యొక్క అనుగ్రహ పాత్రుడయ్యాడనమాట. దాని తర్వాత తనకున్నటువంటి ఆ సంయమం ద్వారా, తపస్సు ద్వారా ఎప్పుడైతే ఏ దేవతని అయినా కూడా తన సారూప్యముగా మార్చుకొనగలడు. జ్యోతి స్వరూపంగా ప్రతిరోజు వాళ్ళకి ఆ దేవతా స్వరూపాలు కనిపిస్తూ ఉండవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఆ దేవతా స్వరూపాలు జ్యోతి రూపంలో కనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాల మీద కంట్రోల్ లేకపోవటం వల్ల అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి గురువు దగ్గర ఉన్నా కూడా మనకి ఫలితం రాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విశ్వమాత స్వరూపము గాయత్రిది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక ఊపు ఊపుతోంది. ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ప్రపంచం కింద మారాలి, ఇన్ని ఖండఖండాలుగా ప్రపంచం ఉండకూడదు అనేటటువంటి భావన విశ్వమాత గాయత్రి దగ్గర వస్తుంది. కనుక గాయత్రి మంత్రము మొదటి నుంచి చివరి వరకు కూడా మనకి రకరకాలుగా సాధనకి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరుస్తుంది, సాధన చేసుకోవటానికి కావలసినటువంటి శక్తినిస్తుంది, సాధన యొక్క ఫలితాలను ఇస్తుంది. ఇవి మూడు గాయత్రి ఇస్తుంది. కనుక ఆ గాయత్రి యొక్క అనుగ్రహము మనకి నిరంతరము లభించాలని కోరుకుంటూ మూడు సార్లు గాయత్రి మంత్రం చేసుకుందాం మనం. ఇది భావన పెట్టుకుని గాయత్రి యొక్క వేదమాత స్వరూపము, గాయత్రి యొక్క దేవమాత స్వరూపము, గాయత్రి యొక్క విశ్వమాత స్వరూపము మనకి లభించుగాక గురువుల యొక్క అనుగ్రహంతో అని మూడు సార్లు అనుకుందాం మనం. అయినా పెట్టుకో దాన్ని, ఏ విద్య అయినా నేర్చుకో. నువ్వు నేర్చుకోగలిగేది ఏంటి అంటే ఊపిరి పీల్చుకోవటం నేర్చుకోగలవు, ఇంద్రియాలను ఉపయోగించుకోవటం నేర్చుకోగలవు. జీవన సాధన అంటే అర్థం ఇంతే, ఆధ్యాత్మిక విద్య అంటే అర్థం ఇంతే. అంచేత ఈ విద్యను నేర్చుకునేటటువంటి అర్హత గల వ్యక్తులు ఎవరు అంటే మీరు చెప్పగలరు ఎవరు నేర్చుకోవచ్చు? ఊపిరి పీల్చుకోవటం ఎలాగా, ఇంద్రియాలను ఉపయోగించుకోవటం ఎలాగని ఎవరు నేర్చుకోవచ్చు? ఊపిరి పీల్చుకునేవాడు, ఇంద్రియాలు ఉన్నవాడు, అంతేగా. అవి రెండు ఉంటాయి కదా మీరు నేర్చుకోగలరు, లేకపోతే మీరేం చేయలేరు కదా. ఇప్పుడు చిన్న అనుమానం నాకు, ప్రకృతిలో ప్రపంచంలో కొన్ని మానవ శరీరధారిలో మనం కొంచెం మానవుల గురించి మాట్లాడుకుందాం, ఊపిరి పీల్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? గుర్తు చేసుకోండి, ఎవరైనా ఉన్నారేమో. వాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఆస్తికుడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, దాని కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అడుగు తినేవాడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. వీళ్ళల్లో మళ్ళా నాలుగు రకాలు ఉన్నారుగా, బాల్యము, కౌమారము, యౌవనము, వృద్ధాప్యము. ఎవరినైనా తీసుకోండి మీరు, ఊపిరి పీల్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు కదా. అందరూ కాస్త గట్టిగా మీరు ఊహా అంటే మీకు అనుమానమా? కొంతమందికి అనుమానం ఉన్నట్టుంది, అనుమానం లేదు కదా. చచ్చిపోయిన వాడితో మనకు సంబంధం లేదుగా. అంచేత ఊపిరి పీల్చుకునేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ విద్య నేర్చుకునే అధికారం ఉంది. అది మీకు అర్థం అవ్వాలి. మీరు ఏం చదువుకున్నారు అన్నది మాకు అనవసరం. యోగులకు మీరు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే చాలు, అది ఎలా సవ్యంగా పీల్చుకోవాలో వాళ్ళు చెప్తారు. రెండోది ఏంటి మీరు నేర్చుకోవాల్సిందే, ఇంద్రియాలు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఇంద్రియాలు కూడా అందరికీ ఉన్నాయి, ఏదో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వాళ్ళని వదిలేద్దాం మనం, వాళ్ళు చాలా తక్కువ మంది ప్రపంచంలో. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంద్రియాలన్నీ ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి 2 వనరులు మీ దగ్గర ఉన్నాయి. మీరు దానికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఎవరిని అడుక్కో అక్కర్లే కదా. ముందు ఇది అర్థం చేసుకోండి, రాబోయేటటువంటి రోజులలో ఇదే ఒకటి విశ్వధర్మంగా రాబోతోంది, అందరూ అర్థం చేసుకుంటారు దీన్ని. ఇంకా దాన్ని మీరు తెలుగులో చెప్పుకుంటారా, సంస్కృతంలో చెప్పుకుంటారా, హిందీలో చెప్పుకుంటారా, ఫ్రాన్స్ భాషలో చెప్పుకుంటారా, ఫ్రెంచ్ భాషలో, జర్మన్ భాషలో చెప్పుకుంటున్నారా అనేది మీ ఇష్టం. భాషకి దీనికి ఏం సంబంధం లేదు, ఊపిరి పీల్చుకోవటానికి ఇంద్రియాలకి సంబంధం ఏముంది. ఎర్ర రంగు కనిపిస్తే హిందీ వాడు లాల్ అంటాడు, తెలుగు వాడు ఎరుపు అంటాడు, ఇంగ్లీష్ వాడు రెడ్ అంటాడు. మిగతా భాషలు ఉన్నాయే మనకి తెలియనటువంటి భాషలు, వాళ్ల భాషలలో కూడా ఎరుపుకి ఏదో ఒక పేరు ఉంటుంది. కానీ ఎవడు వాడి ఇంద్రియాలతో చూసినా ఎరుపు ఎర్రగానే కనిపిస్తుంది కదా. ఇది మీరు అర్థం చేసుకుంటే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉండవు, అనేక గలాటాలు ఉండవు. ఈ విద్య మేము నేర్చుకోవచ్చా మాస్టారు, గాయత్రి మేము చేసుకోవచ్చా, ప్రశ్న రాదు. మీరు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, మీకు ఇంద్రియాలు ఉంటే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. మీరు అడిగారు అంటే మీకు అనుమానం ఉందన్నమాట, నేను ఊపిరి పీలుస్తున్నానా లేదా, నాకు ఇంద్రియాలు ఉన్నాయా లేవా. మరి మీకే అనుమానం ఉంటే నేనేం చెప్పేది, ఇంకా అడిగేవాడికి అనుమానం ఉంటే. అంచేత ఇది చాలా బాగా మనసులో నాటుకోండి. ఆధ్యాత్మిక విద్య అంటే ఇంతే, ఇంకేమీ లేదు అందులో. కానీ అవి రెండే మనం నేర్చుకోవటం లేదు. ఊపిరి ఎలా పీల్చుకోవాలో మనకి తెలియటం లేదు, డాక్టర్లను అడిగితే చెప్తారు. 3-7 దాటిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఊపిరి కూడా తప్పే, అందరూ తప్పుగానే శ్వాస పీలుస్తున్నారు. ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు, ఆ డాక్టర్ కూడా తప్పుగానే శ్వాస పీలుస్తున్నాడు తెలిసి కూడా. దీనిని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే ప్రాణాయామం అంటాం, ఊపిరి పీల్చుకునేటటువంటి విద్యను పద్ధతి ప్రకారము నేర్చుకుంటే ప్రాణాయామము అంటాం. ఇంట్లోనే ఇంగ్లీషు అది చదువుకోవచ్చు, తెలుగు చదువుకోవచ్చు. ఒకసారి పోతన గుంటూరుకు వచ్చేట, పోతనంటే తెలుసా మీకు, ఇందిరాగాంధీ ఎవరు అంటే గాంధీ గారు కూతురు అన్నారు ఎవరు, కరెక్టుగా అలా జవాబు చెప్తారేమో అని డౌట్. పోతన అంటే మా కూలివాడండి చేస్తూ ఉంటాడు. నేను భక్త పోతన గురించి చెప్తున్నాను. నేను ఒకసారి గుంటూరు వచ్చాడు, గుంటూరు వచ్చాక నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాడు. గుంటూరులో యూనివర్సిటీ ఉంది, అక్కడ తెలుగు ప్రొఫెసర్గా నాకు ఉద్యోగం ఇస్తారా అని అడిగారు. నీకు డిగ్రీ లేదయ్యా బాబు. కానీ తమాషా అయితే ఎవడు నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడో వాడు పోతన రాసిన రచనల మీద పిహెచ్డీ చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. చెప్పిన అర్థమవుతుందా, శ్వాస ఎలా పీల్చుకోవాలో నేర్చుకోకుండా, అది ఏమిటో తెలియకుండా మనం విద్యను నేర్చేసుకుని ఆ విద్యనే ఉపయోగించుకుంటూ అది ప్రాణాయామము అని మనకి తెలియటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ మాటలు కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకా మీరు దాన్ని ఎలా అయినా ఉపయోగించేసుకోవచ్చు, కష్టమేం లేదు. అక్కడ నేను చెప్పింది అర్థం చేసుకోండి, మీరు ఏ విద్య నేర్చుకున్నా శ్వాసను మార్చుకునే విద్య నేర్చుకుంటారు తప్ప ఇంకో విద్య లేదు. అంచేత శ్వాసను మార్చుకోగలిగేటటువంటి వాడికి అన్ని విద్యలు వచ్చేస్తాయి, వాడు ఎక్కడికి వెళ్ళక్కర్లేడు, వాడు సర్వజ్ఞుడైపోతాడు, సర్వసమర్థుడైపోతాడు, సర్వాంతర్యామి అయిపోతాడు. ఇది ఆధారంగా మీ మనసులో గుర్తుంచుకోవాలి. అంచేత మీకు ఇంగ్లీష్ రావక్కర్లేదు, సంస్కృతం రావక్కర్లేదు, ఏది రావక్కర్లే. కానీ మీరు ఏం చేయాలి, నేను ఊపిరి పీల్చుకోవటం నేర్చుకుంటున్నాను అని సవ్యంగా పీల్చుకోవటం నేర్చుకోవాలి మీరు. అదే యోగ విద్యలో ప్రాణాయామము చాలా ముఖ్యమైనటువంటి భాగము. ఊపిరి పీల్చుకోవటం, ఊపిరి వదలటం. అసలు ఈ ఊపిరి పీల్చుకుని వదలే విద్య నేర్చుకుంటే మీకు మృత్యువు రాదు, మీరు చనిపోలేరు. చనిపోదాం అనుకున్నా మీరాబాయి ప్రహ్లాదుడు వాళ్ళకి విషం ఇచ్చేసినా కూడా కాలకూట విషం వాళ్ళు చావలేదు. ప్రహ్లాదుడు ఏ యుగం వాడో అనొచ్చు మీరు, మీరాబాయి ఏ యుగందేగా, మొన్న మొదటిదేగా. అనేక మంది భక్తులకి విషం ఇచ్చినా కూడా వాళ్ళు చావలేదు. దయానంద సరస్వతి గాయత్రి మంత్రాన్ని సర్వజనీనము చేసినటువంటి మొదటి వ్యక్తి భారతదేశంలో. ఇదివరకు కూడా అందరూ ప్రయత్నించారు, కానీ దయానంద సరస్వతి లాగా ఒక సంస్థను పెట్టి అందరూ కూడా వేదాలు గాయత్రి నేర్చుకోవాలని ఇంకోళ్ళెవరు చెప్పలేదు. ఆయనకి విషయం ఇచ్చారు ఒకసారి. వాళ్ళకి తెలుసు దయానంద సరస్వతి చాలా బలవంతుడని చాలా శక్తివంతుడని. ఇంకొక మామూలు డోస్ ఇవ్వలేదు, ఓ 100 మందికి సరిపోయే డోస్ ఆయన ఒక్కడికి ఇచ్చేశారు ఆహారంలో పెట్టి. మాంతయింది ఆయనకి, ఆశ్చర్యపోయాడు ముందు, తర్వాత అర్థమైంది విషప్రయోగం జరిగింది అని. ఏమన్లే, 1 గంట పడుకుంటానన్నాడు. భస్త్రికా ప్రాణాయామము అని ఒక విశేషమైనటువంటి ప్రాణాయామం ఉంది, అది చేస్తే ఎలా చప్పుడు వస్తుంది అంటే ఈ కులిమి దగ్గర ఏంటంటే దాన్ని పిత్తులు కొట్టే భస్ అని చప్పుడు వస్తుంది. అలాగే 1 గంట సేపు చప్పుడు వచ్చింది ఇట గదిలోంచి, మళ్ళీ మామూలుగా బయటకు వచ్చి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత విష ప్రయోగం జరిగింది. అప్పుడు మొదటిసారి విషయం ఇచ్చిన వాడే 2వ సారి కూడా విషయం ఇచ్చాడు, మన పిలిచాడు, ఈ 500 రూపాయలు నువ్వు తీసుకొని. ఆయన ఆ కాలంలో 500 అంటే చాలా ఎక్కువ. పోలీస్ సూపరింటెండెంట్కి మా తాతగారు అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉంటే ఆ కాలంలో 32 రూపాయలు నెలకి ఇచ్చేవారు, చాలా ఎక్కువ జీతంట అది. చాలా డబ్బులు ఆయన మిగిలేవిట కూడా 32 రూపాయలు ఇంటద్దా అంతా పోయినా. అంతకంటే ముందు కాలంలో ఈయన 500 రూపాయలు ఇచ్చాడు వాడికి. అంటే ఎంత ఇచ్చాడో ఊహించుకోండి, సుమారు 500 రూపాయలు ఇచ్చినట్టు ఈ కాల విలువతో ఇచ్చి నువ్వు నాకు విషయం ఇచ్చాను ఆయన, ఇది తెలిసిపోతుంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళు నేను చంపేస్తారు, చెప్పి డబ్బు తీసుకున్నావు పారిపో. యోగ విద్య మీకు అవ్వాలి అంటే ఈ మానసిక స్థితి కూడా చాలా అవసరం, మనం అది మర్చిపోతాం మనం. అంచేత చాలా సులభమే కదా మాస్టర్ మీరేం చెప్పారు, శ్వాస పీల్చుకుని వదలటమే కదా, ఏదో కష్టపడతామో నేర్చేసుకుంటాం మేము. కాదు, దానితో పాటు మీకు ఈ మానసిక స్థితి ఉండాలి, శత్రువుని కూడా ప్రాణం తీసేస్తాను అనేటటువంటి వాడిని కూడా తెలిసి కూడా, అది 2వ సారి చేస్తున్నాడు అని తెలిసి కూడా క్షమించటమే కాదు. వాడికి 500 రూపాయలు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా వాడు జీవితాంతం బతకచ్చు. నేపాల్ వాడు నేపాల్ వెళ్ళిపోయాడు. తర్వాత తన శిష్యుని పిలిచి, విషప్రయోగం వల్ల మాత్రం నేను చావటం లేదు నాయన, మీ వల్ల నేను చచ్చిపోతున్నాను, నేను చెప్పింది మీరు ఆచరించటం లేదు, మీ గొడవలో మీరు ఉన్నారే తప్ప కనీసం చెప్తున్నటువంటి మాటలు మనస్సులో పెట్టుకుని వింటే కనీసం ఎప్పుడు మీకు గుర్తొస్తుంది, ఇది ఇలా చెప్పారు ఎక్కడ మనం విన్నాం, కనీసం ఎప్పటి నుంచి అయినా మారుదాం అని. మీరేమీ చేయలేకపోతున్నారు కనుక నేను వెళ్ళిపోతున్నాను తప్ప నాకేమీ చావు రాదు, నేను చావను, కానీ వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి, సరే ఈ కారణంతో పోతున్నాను అని పోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, 2 తప్పులు. ఒక తప్పు మనం ఏం చేస్తాము అంటే ఆశ్రమాలకి వచ్చి అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా మిగతా కబుర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, అది తప్పు. మిగతా కబుర్లు ఆడుకోవచ్చు, వద్దంటేనే మీరేం బిగుసుకుపోయి ముసుగు కూర్చోక్కర్లే, ఏమీ బిగుసుకుపోక్కర్లేదు, మామూలుగా జీవిస్తూ ఉండొచ్చు. కాలేజీకి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఏమి బిగుసుకుపోరు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, హాస్యాలు వేసుకుంటూ ఉంటారు, ఇంకా వాళ్ళకు కొంచెం ధైర్యం ఉంటే లెక్చరర్ని ఏడిపిస్తూ ఉంటారు, కానీ విద్య నేర్చుకుంటారు. కాలేజీకి వెళ్ళాక ఇన్ని పనులు చేస్తున్నా విద్య నేర్చుకుంటారు, కానీ మనం ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి దేవాలయాలకి వెళ్ళటం లేదు, ఆశ్రమానికి రావటం లేదు. అసలు అక్కడికి వెళ్ళి ఈ విద్య నేర్చుకోవాలి, ఈ విద్య చెప్పబడుతోంది అని కూడా చాలా మంది తెలియదు. 2 ఉన్నాయి నేర్చుకోవాల్సింది, మీరు 3వది లేదు, అది కూడా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక విద్య అంటే మీరు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్ట్ కూడా. క్రైస్ట్ శిలువ ఎందుకు ఎక్కాడు, శిష్యుడు పట్టించాడు. ఆ శిష్యుడికి ఒకరోజు ముందు చెప్పాడు, నాయన నువ్వు 3 సార్లు నేను తెలియదు అని నువ్వు నీ నోటితోనే అంటావని. అంచేత ఆ గురువులని మనమే ఉపయోగించుకోకపోతే వాళ్ళకి బోర్ కొడుతుంది. వాళ్ళకి విద్య నేర్చుకునేవాడు ఒక్కడు కనిపించినా కూడా వాళ్ళు ఎంత పొంగిపోతారో మీకు తెలియదు, ఉన్నదంతా ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మామూలు గురువులు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు, పరిపూర్ణమైనటువంటి నిస్వార్థపరత. అడగాలే తప్ప, నేర్చుకుంటాము అనాలే తప్ప, ఒకసారి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకునే మాట వాళ్ళ దగ్గర దీక్ష తీసేసుకుంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్తారు, లేదు నేర్చుకు చూడండి వాళ్ళు వచ్చి చెప్తారు లేదో మీకే అర్థమవుతుంది. కానీ మీరు విద్య అడగరుగా, ఇంకోటి ఎలా అడుగుతారు, అది ఇస్తాడు ఆయన ఇవ్వనంటే కాదని ఎవడన్నాడు, అది అడగకూడదని ఎవరన్నారు, తల్లి తండ్రి గురువు వీళ్ళు ముగ్గురేగా మనకు ఉండేది ఏది బాధ వచ్చినా తల్లి తండ్రికి తీర్చలేనటువంటి బాధని గురువు తప్ప ఇంకెవడు తీర్చలేడు. నువ్వు అడగాల్సింది గురువుని మాత్రమే. అంటే అడగకూడదు అని నేను అంటలే. నేను అనేది ఏంటంటే నువ్వు అడిగిన తర్వాత గబుక్కుని వెళ్ళిపోకుండా ఒక పూట రెండు పూట్లో మూడు పూట్లో అక్కడ ఉండి సరే నీ కోరిక ఎస్ అయిపోయింది కదా ఆయన దగ్గరికి వెళ్ళాము అంటేనే ఆయన కోరిక తీర్చేశాడని మీరు చాలా మంది నాకు చెప్పారు. చెప్పడమే కాదు చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. మీరు అసలు అడగకుండానే మీ కోరికలు తీరిపోయినటువంటి అలవాట్లు సంఘటనలు అది ప్రతి గురువు దగ్గర జరుగుతుంది. అది గురువుల దగ్గర కామన్ అనమాట. సూర్యుడి దగ్గర వేడి వెలుతురు ఎలా ఉంటుందో గురువు దగ్గర ప్రేమ ప్లస్ మీ కోరికలు తీర్చేటటువంటి గుణము ఖచ్చితంగా ఉంటుంది. నేర్చుకుని ఆ కోరిక చెప్పేసుకున్న తర్వాత చేతులు తడిగొసుకుని వెళ్ళిపోకుండా ఒక మూడు రోజులు అక్కడ ఉండే మూడు రాత్రులు ఇది అలవాటు చేసి చూడండి. మీరు అడిగితే చెప్తారు ఆయన ఏ గురువునైనా మీరు అడగకపోవటం వల్ల వాడు చెప్ప అడగకుండా ఏ విద్య వాడు చెప్పడు అది కూడా గుర్తుంచుకోండి. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అండ్ క్రైస్ట్ అన్నా తల్లైనా అడిగితే పెట్టదన్నా అర్థం ఏంటి అంటే మీరు విద్య నేర్చుకోవాలంటే మీరు అడగాలి. కాలేజెస్ లో అక్కడ కూడా విద్య ఎందుకు వస్తుంది? మీరు ఫీజు కట్టి డబ్బు కట్టి నేను ప్రతిరోజు సంవత్సరం అలా వస్తాను అనే మాట ఇస్తేనే కదా మీకు విద్య నేర్పుతున్నారు. అక్కడ మీకు అటెండెన్స్ తగ్గితే పరీక్ష రాయనివ్వరు. అటెండెన్స్ తగ్గిందంటే అర్థం ఏంటి? వస్తానని రాకపోవటం. ఇంచేత మొత్తము ఆధ్యాత్మిక విద్య కేవలము మీ శ్వాస మార్చుకుంటే అన్ని విద్యలు వచ్చేస్తాయి. ఇంజనీర్ ఒకలాగే గాలి పీల్చుకుంటాడు. రాబోయేటటువంటి రెండు మూడు సంవత్సరాలలో మీరు పేపర్లలో ఈ వింతైనటువంటి విషయం గమనించబోతున్నారు. ఇది భవిష్యవాణి ఏం చెప్పటం లేదు. మేఘాలు కమ్ముకుంటే వర్షం వస్తుందని చెప్తే అబ్బో ఈయనకి ఎంత దివ్య దృష్టి ఉందో, మేఘాలు వచ్చేస్తే వర్షం వస్తుందని చెప్పేశాడు అని ఆశ్చర్యపోతున్నారు. మీరు పోతారు ఎప్పుడైనా బాగా మేఘాలు కమ్ముకున్నాయనుకోండి, చల్లటి గాలి వీస్తుందనుకోండి, నేను చెప్పాను అనుకోండి, చూడండి 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 తమాషా వర్షం దొరకబోతోంది, మీకు ఆశ్చర్యం వస్తుందా? నువ్వు చెప్పేది ఏంటయ్యా మాకు తెలుసు అంటారు. చూసే దృష్టి కావాలి అంతే. రాబోయేటటువంటి రోజుల్లో ఒక స్పెషల్ మెషిన్ ఉంటుంది. పిల్లవాళ్ళు పుట్టగానే ఆ మెషిన్ అడిగి పెడతారు, వాడి శ్వాస చూస్తారు. ఆ శ్వాస బట్టి వాళ్ళు చెప్తారు వీడేం చదువుకోవాలో అని. అదే చదవనిస్తారు తప్ప మీ ఇష్టం వచ్చిన చదువులు చదవనివ్వరు. పూర్వకాలంలో దాన్ని జ్యోతిష్ శాస్త్రం అని పేరు పెట్టి పిలిచేవారు. ఎవడు ఏమి చదవాలో ఆఖరికి వాడికి పేరు ఏం పెట్టాలో కూడా అది నిర్ణయించేవారు. మీ ఇష్టం వచ్చినటువంటి పేరు పెట్టుకోవడానికి వీలు లేదు. నీ శ్వాస ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీ మనస్సు ఉంటుంది కనుక ఆ మనస్సుకి ఆ మానసిక స్థితికి తగిన పేరు పెట్టేవారు. లేకపోతే ఎవడు దుర్యోధనని పేరు పెట్టుకోడు కదా, పెట్టుకునేదేదో అందమైన పేరు పెట్టుకోవచ్చు కదా. కానీ తప్పదు, అది రూల్, అది సైన్స్. అది నాకు ఆ పేరు పెట్టుకోవటం ఇష్టం ఉండదు అని ఉప్పు ఉందనుకో, సార్ నాకు ఉప్పు అంటే పేరు బాగలేదు, ఈసారి నుంచి నేను పంచదార అని పేరు పెట్టుకుంటాను అని. పేరు పెట్టుకుంటే పెట్టుకో పంచదార అని, కానీ నీ లక్షణాలు మాత్రం ఉప్పగానే ఉంటాయి. అర్థమైంది కదా? అంచేత రాబోయేటటువంటి రోజులలో మీ శ్వాస అంత ప్రముఖ పాత్ర వహించబోతోంది. ఈ శ్వాస మీరు తినేటటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్వాస తల్లి ఎలా మార్చుకుంటే పుట్టబోయేటటువంటి బిడ్డకు ఆ విధమైనటువంటి జ్ఞానము కడుపులో ఉన్నప్పుడే వస్తుంది. బెంగళూరులో న్యూరలాజికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. కానీ అది మనకు కొత్త ఏం కాదు, అభిమన్యుడు కథ మనకి తెలుసు కదా. చెప్పగలిగేవాడు మాత్రమే అర్జునుడి స్థితిలో ఉండి చెప్పాలి, ఆ శ్వాస ఉన్నటువంటి వాడు చెప్పాలి, కథలు చెప్పేవాడు కాదు. అర్జునుడికి ఎంత వ్యూహము, ఆ శ్వాస ఉంది, వాడు ఎక్స్పర్ట్ అందులో. ఇంచట వాడికి అది చెప్తున్నప్పుడు ఆ శ్వాస ఆడుతుంది. తల్లికి వెళ్ళిందని, తల్లి నుంచి పిల్లవాడికి వెళ్ళింది. కృష్ణుడు ఉన్నాడు కదా పక్కన, కొంపలు అందుకు పోతున్నాయి. ఇంకా పూర్తిగా చెప్పేస్తే పుట్టేవాడికి పద్మవ్యూహం నుంచి బయటకు రావటం కూడా వచ్చేస్తే ఇందుకు కృష్ణుడు బాధ ఏంటో మీకు తెలుసా? ఎవరికైనా అసలు ఎందుకు చెప్పొద్దన్నాడు? అభిమన్యుడికే కనుక పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేయటం వచ్చేస్తే ఆ తర్వాత అభిమన్యుణ్ణి ఎవరూ చంపలేరు. అప్పుడు అభిమన్యుణ్ణి చంపాలి అంటే మళ్ళా కృష్ణుడు ఇంకో అవతారం వచ్చి చంపాల్సి వచ్చేది. చేత గురువులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంచేత మీరు ప్రతి కోరిక ఆయన తీర్చేరు. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మీ కోరిక. వాళ్ల ప్రణాళికకి అడ్డు రాకూడదు, కానీ మీరు అడిగే కోరికలు వాళ్ల ప్రణాళికే అడ్డు రాదు. నాకు పిల్లవాడు కావాలి, నాకు రోగం తగ్గాలి, వస్తుంది. అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్తగా ఈ ఆధ్యాత్మిక విద్య ఎటు మనల్ని తీసుకెళ్తుంది అని. బాల్యములో కరెక్ట్ గా కనుక శ్వాస పీల్చుకోవడం నేర్పగలిగితే ధ్రువుడు ప్రహ్లాదుడు లాంటి వ్యక్తులుగా మారిపోతారు వాళ్ళు. ఆ విద్య మర్చిపోయాం మనం ఇప్పుడు. కానీ ఆ విద్య ఏంటి అంటే ఊపిరి పీల్చుకోవటమే, శ్వాస పీల్చుకోవటమే. మొత్తము మీ జీవితము మీ శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. అమెరికాలో 2 ఏళ్ల కిందట అనుకుంటాను ఒక సైకాలజిస్ట్ పెద్ద రీసెర్చ్ చేశాడు, గొప్ప రీసెర్చ్. ఏంటి ఆయన గొప్ప చేసిన రీసెర్చ్ ఏంటి అంటే, నువ్వు నవ్వుతో కోపం తెచ్చుకోలేవు, తెచ్చుకోగలరా? దానికి రీసెర్చ్ చేయటం ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలే. కానీ వాడికి నవ్వుతో ఇచ్చేలేదు రీసెర్చ్ చేసినది. రీసెర్చ్ అంటే అర్థమైందా మీకు? మీరు నవ్వుతూ ఉంటే కోపం తెచ్చుకోలేరు, గాభరా పడలేరు. అంచేత మీకు దుఃఖం వచ్చినా గాభరాగా ఉన్నా మీరేం చేయాలి? నవ్వగలగాలి. హోహా నవ్వారనుకోండి, ఇప్పుడు మనం గట్టిగా నవ్వద్దు, గాభరా పడతారు, ఎవరో పెరుగుతారా అని. కానీ నవ్వగలిగితే అసలు మీకు ఏ కష్టాలు ఉండవాలి మీకు అర్థం కావటం లే. కష్టాల్లో ఉన్నవాడిని నవ్వమని చెప్పండి, వాడికి ఎంత కోపం వస్తుందో చూడండి. కానీ నవ్వగలిగితే కష్టం పోతుంది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసి చిన్న చిన్న చిట్కాలు ఇవంతా కూడా ఆధ్యాత్మిక యోగ విద్యలో చేసి చూస్తే మీకు దాని విలువ తెలుస్తుంది. నేను చాలా కష్టాల్లో ఉన్నామండి ఎలా నవ్వము అంటారు, దానికి నేనేం చెప్పలేను. కానీ మీరు బలవంతంగా కూడా నవ్వగలిగితే, ఇంగ్లాండ్ లో 60 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తికి చిన్న చిన్న జబ్బులున్నాయి, అది ఏ డాక్టరు నయం చేయలేకపోయాడు. ఏంటి అతనుకున్న చిన్న చిన్న జబ్బుల్లో ఒకటి ఏంటి అంటే క్యాన్సర్. అది అయిపోయిందనా? అలా నవ్వుతూ ఉండండి హాయిగా, ఏ కష్టాలు ఉండవు మీకు. ఏంటుంది ఆయనకి? క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్. ఇది కాకుండా ఇంకొక విచిత్రమైనటువంటి రోగం ఆయన తగులుతుంది. దాన్ని మన భాషలో ఈ మోకాలు నొప్పులు, వాత నొప్పులు అంటారే, చేతులన్నీ ఇలా అయిపోయి కదలలేక, దానికి మెడిసిన్ పేరు ఏంటి అంటే ఆర్థిరోస్క్లెరోసిస్ అంటారు. ఏ పేరు అవుతానే మీకు అతని బాధ అర్థమైంది కదా. ఇంకే ఇంకా చేతులు తేలేదు, చేతులు నొప్పి అవుతున్నాయి, మోకాలన్నీ జామ్ అయిపోయి డాక్టర్ దగ్గరికి అద్దె దగ్గరికి తిరిగారు. తిరిగిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే, మా ప్రయత్నాలన్నీ చేసామయ్యా బాబు, మేమేం చేయలేము అన్నాడు. అప్పుడు ఆయన ఇంకా ఏమీ లేక ఒక భారతీయ యోగి దగ్గరికి వచ్చి అడిగాడు. తర్వాత ఆ యోగి, మోతీలాల్ నెహ్రూకి పిల్లలు పుట్టకపోతే మా అనుగ్రహం వల్ల నీకు ఒక పిల్లవాడు పెడతాడు, అతను భారతదేశానికి రాజు అవుతాడు అని చెప్పాడు. ఎవడాయన తెలుసు కదా? అంటే ఆ యోగి అతనికి చెప్పాడు ఆ బ్రిటిషర్కి, నీ బాధ తగ్గుతుంది నాయన, నువ్వు అంత కలగదు, కానీ రోజు నువ్వు మనసారా నవ్వు, నీకు మందు అంతే, మనస్ఫూర్తిగా నువ్వు నవ్వు, నువ్వు నవ్వు తగ్గుతుంది, బాధ తగ్గుతుంది అన్నాడు. విన్నాడు. విన్న తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. చార్లీ చాప్లిన్ పేరు మీలో ఎవరైనా విన్నారా? మరో మన వేలంగి పద్మనాభం వాళ్ళలాగా హాస్యనటుడు, కానీ చాలా గొప్ప హాస్యనటుడు చార్లీ చాప్లిన్. అతను సినిమాలో 5-6 కొనుక్కున్నాడు. పూర్వకాలంలో 80 ఏళ్ల కిందట ఇవన్నీ లేవు, టీవీలు అవి ఇవి. ఇంకేంటది, 16mm ప్రొజెక్టర్ ఒకటి కొనుక్కుని ఆ రీల్ వేసుకుని రోజు 1 గంటన్నరసేపు ఆ సినిమాలు చూసేవాడు. 6 నెలలు చూశాడు. క్యాన్సర్ పోయింది, బీపీ పోయింది, దానికి ప్లాసిబో ఎఫెక్ట్ అని పేరుతో పుస్తకం వేశాడు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఆ పుస్తకాన్ని వెతుక్కుని చదవచ్చు. కేవలం మనస్ఫూర్తిగా నువ్వు నవ్వగలిగితే చాలు, నీకు ఏ బాధలు ఉండవు, రోగాలే కాదు నీ సమస్యలు కూడా తీరిపోతాయి. అందువల్ల యోగులు ఏం చెప్తారంటే, మీరు పిల్లలలాగా ఉండగలిగితే మీకు రోగాలు రావు. పిల్లల్లాగా ఎందుకు ఉండగలుగుతా అంటే, వాళ్ళ కోపం వచ్చి మొండికెత్తినా మళ్ళీ నవ్వేస్తారు వాళ్ళు, హాయిగా మనసులో ఏ ఉంచుకోరు. మనం 3 ఏళ్ల కిందట వాళ్ళు ఏదో మాట అన్నట్ట, ఇంకా వాళ్ళ ఇంటికే వెళ్ళనండి, వాళ్ళ మొహమే చూడనండి, చూడకు జామ్ అయిపోతాం. ఇది గుర్తుంచుకోండి, మీరు నవ్వలేదో ఇంకా నవ్వుతారు, దిగిసిపోతే అంగాలన్నీ కూడా మనస్ఫూర్తిగా నవ్వండి, బాగా నవ్వండి. బాల్యములో అది చాలా ముఖ్యం, ఆ నిష్కర్మశత్వం, ఇన్నోసెన్స్. అందుకనే ఆధ్యాత్మిక విద్యకి కండిషన్ ఏం చెప్తాము అంటే, మీరు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటే చాలు. చిన్నపిల్లలా ప్రవర్తించకలే బాగుండదు మనం అలా ప్రవర్తిస్తే. కానీ మన మనస్తత్వం అలా ఉండాలి, ఎవరి మీద కోపం పెట్టుకోము, ఎవరిని ద్వేషించము. ఇందాక నేను చెప్పాను కదా,
క్రైస్ట్ గురించి చెప్పాను, ఇంకోడెవరు దయానంద సరస్వతి గురించి చెప్పాను. ఎవరు ఆయనకి హాని కలగజేయటానికి ప్రయత్నించారో వాళ్ళకే మేలు కలగజేయటానికి మీరు ప్రయత్నించి చూడండి. అదొక అలవాటు, అంటే అలవాటు అయిపోతే మళ్ళీ మీరు మారలేరు. ఇప్పుడు మీకు కోపం తెచ్చుకోవటం ఎలా అలవాటు అయిపోయిందో, ఈర్ష్య ఎలా అలవాటు అయిపోయిందో, ద్వేషం మీకు ఎలా అలవాటుగా ఉందో, మీరు మీ అలవాట్లు మార్చుకుంటే మీరు కోపం తెచ్చుకోలేరు, మీరు ద్వేషం తెచ్చుకోలేరు. తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి, మాకు చేత కావటం లేదే. అది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఆధ్యాత్మిక విద్యలో మీరు ప్రవేశించాలి. మేము ఇన్నాళ్ళు బట్టి పూజలు చేస్తున్నాం, ఇన్నాళ్ళు బట్టి ప్రార్థనలు చేస్తున్నాం. ఏమో ఎక్కడున్నవాళ్ళం అక్కడే ఉన్నామే. ఇందాక కూడా కోపడానికి మేము మూడేళ్లలో వచ్చేస్తుంది కదా మాస్టర్ అన్నారు, ఏమీ రాలేదు. 22 ఏళ్ల బట్టి నాతో ఉన్నారమ్మా చాలా మంది, వాళ్ళకి ఏమీ కాలేదు. కారణం ఏంటి అంటే మీ ఆలోచన మారాలి. కానీ ఆలోచన మారటానికి కూడా శ్వాస చాలా ముఖ్యం. ఇందాక నేను చెప్పాను కదా, నెమ్మదిగా గాలి పీల్చుకుంటే కూడా మీరు కోపం తెచ్చుకోలేరు. కోపం రావాలి అంటే మీరు కళ్ళు ఎర్రబడాలి, శ్వాస ఏమవ్వాలి, భుసగొట్టాలి. అందుతప్ప మెల్లిగా గాలి పీల్చుకుంటూ మీకు కోపం రాదు. అంచేత ప్రాణాయామాలు అవంతా కూడా ఏదైనా అది నేర్పగలిగేటువంటి గురువు ఉంటూ నేర్చుకోవచ్చు. కానీ మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే చిన్నపిల్లలు లాంటి ఎవరు ఏమన్నా తక్షణం మర్చిపోండి. అది మనసులో పెట్టుకుని, కసిని పెట్టుకుని, ద్వేషాన్ని పెట్టుకుని, ఆ ద్వేషాన్ని తరతరాలుగా అంటించుకుంటూ వంశపారంపర్యంగా కూడా అంటించుకుంటాం ఒకసారి మనం ద్వేషాలు వద్దు. అది ఆపటం నేర్చుకోండి. దాని తర్వాత ఏంటి, మెల్లిగా శ్వాస పీల్చుకోవడం, మెల్లిగా శ్వాస వదలటం. కానీ ఇంత చెయ్యాలి అంటే గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. ప్రతిసారి మీకు గుర్తుండాలి, మాస్టర్ చెప్పారు నేను కోపం తెచ్చుకోకూడదు అని. వాళ్ళకి ఏం చెప్తాను, నాకు కోపం వచ్చింది కానీ నేను కోపం తెచ్చుకోను. నేను అనుకునే లోపల కోపం వచ్చేస్తుంది, మీరు దాన్ని పట్టుకోవడం కష్టం కనుక. ఋషులు ఏం చేశారు అంటే మీ శ్వాసను క్రమక్రమంగా మారేటటువంటి ప్రక్రియను ఒక మంత్రంలో కూర్చిపెట్టారు. అది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం నిరంతరం చేసుకునేటటువంటి వాళ్ళ శ్వాస మారిపోతుంది. ఆ శ్వాస మారిపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే గాయత్రి మాత అనుగ్రహం వల్ల మాకు ఈ కోరిక తీరింది అని. ఏదో ఒక కోరిక పెట్టుకుంటాం కదా, కోరిక పెట్టుకున్న తర్వాత అది మనసులో పెట్టుకుని మంత్రం చేసుకుంటూ ఉంటాం మనం. చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, మెల్లిగా దానికి తగినట్టు మీ శ్వాస మారిపోతుంది. కానీ మార్చడానికి కూడా ఆ శక్తే కారణం అని చేత తల్లి అనుగ్రహమే, అందులో డౌట్ ఏం లేదు. మాస్టర్ చెప్పారు తల్లి అనుగ్రహం ఏం లేక నా ముక్కులో గాలి మారింది, అదే కరెక్ట్. కానీ ఎందుకు మారింది అంటే ఆ మంత్రశక్తి వల్ల. అలాగా ఈ జీవన సాధన శిబిరంలో 500,000 మంత్రజపాలు సరిగిపోతే చాలా బాగుంటుంది, కావలసినటువంటి కోరికలన్నీ తీరుతాయి దానికి వచ్చిన వాళ్ళకి అని కౌంట్ చేసుకుని చేసుకున్నాం. 500,000 ఎలా అవుతాయి అనుకున్నారు. ఇప్పుడు చాలా మంది అడిగారు కూడా నన్ను, 500,000 ఎక్కడ అవుతాయి మాస్టర్, మీరు అలా ఏం చెప్పకండి, అంచేత మేము మంత్రజపం గురించి రాయము. నేను ఏమనలేదు, ఇంచేంటే నాకు అనుమానమేగా. కానీ గురువుల మీద నమ్మకం అంతే. మరి ఇప్పుడు 800,000 దాటింది. మంత్ర లిఖిత మంత్ర జపము నోటితో చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువది. అంతేకాదు 240 రాస్తే దానికి 100 రెట్లు ఎక్కువ అవుతుంది. అలాంటివి మరి మీరు ఎన్ని రాశారో లేదు కౌంట్ చేస్తాం మనం. ఎంతైనా అది ఖచ్చితంగా 10 లక్షలు దాటి ఉంటుంది. ఇది ఎందుకు చెప్పుకొచ్చాను అంటే, గాయత్రి మంత్రంతో పాటు ఇంద్రియాలను ఉపయోగించుకునేటటువంటి లక్షణం యజ్ఞానికి ఉంది. ఒకటి ఏంటి అంటే వాయువుని మార్చుకోవటం. అది ఎలా మార్చుకున్నాం మనం, గాయత్రి మంత్ర జపం ద్వారా మార్చుకున్నాం. ఈ గాయత్రి 500,000 మంత్ర జపము ద్వారా అతి తీవ్రమైనటువంటి కర్మ లేకపోతే, మామూలు చిన్న చిన్న అవాంతరాలు ఉండేటటువంటి గ్యారంటీగా రేపు పూర్ణాహుతిలో మీకు తీరిపోతాయి. అది శాస్త్రం, అది అంతే. అందులో గ్యారంటీ అంటే అది నా గ్యారంటీ ఏం లేదు, అది శాస్త్రం యొక్క గ్యారంటీ. మరీ ఘోరమైనటువంటి కర్మ ఉంది, ఇంకా దాన్ని ఒక జన్మలో తీలైనటువంటి కర్మ ఏదైనా ఉంటే తప్ప అలాంటి కర్మలు ఉన్న వాళ్ళు అసలు ఆశ్రమానికి రాలేరు. ఒకవేళ వచ్చిన గ్యారంటీ ఏంటి అంటే ఆ కర్మ పరిపాకం అయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉండరు, లేకపోతే దీనికి సంబంధం పెట్టుకుని ఆ కర్మ పరిపాకం అయ్యాకే వెళ్తారు. వాళ్ళు వెళ్తారంటే అన్నేళ్ళు ఇక్కడ ఉండిపోకల్లే, ఆ లింక్ ఉంటే చాలు. ఇంచేత మనం ఎలాగో ఇక్కడ ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం అందరం అదృష్టవంతులమే. అంచేత రేపు ఆ పూర్ణాహుతిలో జరిగేటటువంటి యజ్ఞ ప్రక్రియలో మీరు ఏ మాత్రము పాలు పంచుకున్నా చాలు, ఆ వాతావరణంలో మీకు కావలసింది మీ శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది, ఏం వెళ్తుంది అన్నదానికి ఒకటే కండిషన్ ఏంటి అంటే, యజ్ఞ మంత్రాలు జరుగుతున్నది మీకు చెవిలో పడితే చాలు. యజ్ఞ అక్కడే కూర్చోక్కనే, పూజ చేసేవాడు ఉదత్తి వెలిగించుకుంటాడు. కానీ దాని సువాసన ఎవరికి వెళ్తుంది? అందరికీ వెళ్తుంది. అబ్బాయి నేను పూజ దగ్గరే కూర్చుంటే దాని సువాసన వస్తుంది అని ఏం లేదు కదా. అలాగే ఈ వాతావరణంలో మీరు ఎక్కడ కూర్చున్నా మీ మనస్సు మాత్రము ఆ మంత్రాల మీద పెట్టండి. అక్కడ చెప్పబడిన కర్మకాండ మీరు మనసులో చేసేసుకోండి, ఆచమనం చేయండి అన్నారనుకోండి, ఆచమనం చేసుకోండి మనసులో. ఎందుకంటే మనస్సు చాలా ముఖ్యం, కర్మకాండ ముఖ్యం కాదు. కానీ కర్మకాండ చేస్తే మనస్సు ఎక్కడో పెట్టుకోకుండా, రేపు సుమారు 7:30 ఆ ప్రాంతాలకి యజ్ఞం స్టార్ట్ అవుతుంది, సుమారు 3 గంటలు పట్టొచ్చు. ఇన్ని ఆహుతులు వేయాలి కదా, ప్లస్ వచ్చిన వాళ్ళందరి చేత కూడా ఆహుతులు వేయిద్దామన్న కోరిక. ఇంచేత దానికి తగిన మానసిక స్థితిలో రండి. కొంతమంది నన్ను ఏమడిగానంటే, మాస్టర్ మేము భోజనం చేసి రావచ్చా, టిఫిన్ చేసి రావచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఆకలిగా లేకుండా ఉంటే చాలు, హాయిగా టిఫిన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సహజంగా తిని వస్తే మత్తు వస్తుంది, అంచేత వద్దంటాం. ఇంత తప్ప మీరు తిని చేసినా, క్లాస్కి తిని వెళ్ళినా, తినకుండా వెళ్ళినా మీరు విషయం అర్థమవుతుంది కదా బుర్రకి, అంచేత కొంచెం ఎక్కువ తినకండి. భోజనం లాగే టిఫిన్ చేయకుండా టిఫిన్ని టిఫిన్ లాగే చేయండి. మరి దానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటివి తీసుకుంటారో అన్నది మీరందరూ కలిసి నిర్ణయించుకోండి. టైం టేబుల్ అదే రేపు పొద్దున, కానీ 7:30కి మనం మద్యం మొదలెట్టేసేటట్టు ఏర్పాట్లు చేసుకుందాం. కానీ ఇంకోటి ఏం చెప్పాను, చెప్పింది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈసారి అయినా నేను చెప్పింది మీద ఎవరూ మరవకండి. ఆధ్యాత్మిక విద్య అంటే శ్వాస మార్చుకోవడం, ఇంద్రియాలను ఉపయోగించుకోవడం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దాన్ని ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి ప్రక్రియలు, ఈ పూజలవంతా కూడా ఇంద్రియాలను ఎలా మార్చుకోవాలి, అది భక్తి యోగంలో అర్చన విధానంలో వస్తుంది. నిన్న 3 రకాలైనటువంటి భక్తి గురించి చెప్పాను, శ్రవణము, మననము, కీర్తనము. ఇది కాక అర్చన, పూజ చేయటం ఎలా అనేది మనకి తెలిస్తే ఈ అర్చన ద్వారా మన ఇంద్రియాలు ఎలాగా లొంగుతాయో అన్నది మనం సాయంత్రం అర్థం చేసుకుందాం. కానీ అందరూ సుఖంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే అసలు ఈ సాధనలు ఏదో సుఖంగా ఉండాలి. అందరూ అంటే మన శత్రువులు కూడా అందరూ అన్నప్పుడు అది గుర్తుంచుకోండి. ఆ మానసిక స్థితి రావాలి మీకు, అందరూ అంటే అందరూ. దేశము సస్యశ్యామలంగా ఉండాలి, రాజులు సవ్యమైనటువంటి మార్గంలో దేశాన్ని పరిపాలించాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి, పిల్లలు ఉన్న వాళ్ళకి మనవలు కలగాలి. వీళ్ళందరితో పాటు సుఖముగా 100 ఏళ్ళు రోగరహితమైనటువంటి జీవితం మేము జీవించాలి అని కోరుకోండి. కళ్ళు మూసుకుని ఈ మంత్రాల అర్థం అదే, సంజీవని విద్య లేక ఆధ్యాత్మిక విద్య పేరుతో ఏ మతమైనా, ఏ శాస్త్రంలో ఖురాన్లో అయినా బైబిల్లో అయినా చెప్పబడేటటువంటి విద్య ఏమిటో మీరు నిరంతరం గుర్తు చేసుకోండి. మనం భ్రమలో పడిపోతూ ఉంటాం, ఎందుకు ఇన్నిసార్లు మాస్టర్లు చెప్తారు అంటే, ఇన్నిసార్లు మాస్టర్లు చెప్పినా మీరు మళ్లీ భ్రమలో పడిపోతారు. మీరు అవతారమూర్తి సమ్ముఖంగా ఉన్నా కూడా ఆయన అవతారమూర్తి అని మర్చిపోతూ ఉంటాం. యశోదకు శ్రీకృష్ణుడు తన నోటిలో ప్రపంచమంతా చతుర్దశ భవనాలు చూపించాడు, రాముడు కౌశల్యకు చూపించాడు. చూశారు కదా, చూశాక మళ్ళా ఇచ్చట మనను మళ్లీ మళ్లీ నేను చెప్తున్నటువంటి ఈ మాటల్ని మీరు గుర్తు చేసుకోండి. అవతారమూర్తికి గురువుకి మనకి తేడా ఏంటి అంటే, గురువు యొక్క శరీరము సకల సృష్టి స్వరూపము, సకల దేవతా స్వరూపము, సకల తీర్థ స్వరూపము. మీ ఇష్టం, మీరు సకల అని మీరు పక్కన ఏం పెట్టుకున్నా అది గురువు అయిపోతాడు. కానీ అది మన మనస్సులో దిగాలి, అది దింపుకోవాలి. ఆ దింపుకునే విద్యను మనం అర్చన అంటాం. మనం చేసేటటువంటి పూజ అందుకు చేస్తాం. పూజ సవ్యంగా చేసుకుంటున్నటువంటి మనకి మనమే ఆ వ్యక్తి అయిపోవాలి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి కుర్రాడు కోర్సు పూర్తి చేశాక ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ చదువుతున్నటువంటి కుర్రవాడు కోర్సు పూర్తయ్యాక డాక్టర్ అవుతాడు, సీఏ చదువుతున్నటువంటి కుర్రాడు సీఏ చదివాక చార్టెడ్ అకౌంటెంట్ అవుతాడు కదా. గురువు దగ్గరికి వెళ్ళిన వాడు గురువు అవ్వాలి, అవుతాడు, టైం పడుతుంది. ఇంత పెద్ద కోర్సు ఇది ఇంజనీరింగ్, అది ఏంటి అంటే 5 సంవత్సరాల కోర్సు అవుతే, ఇది 24 గంటలు నిరంతరము కొన్ని జన్మల పాటు చేసుకోవాల్సినటువంటి కోర్సు. ఇంజనీరింగ్ కాలేజీలో అందరూ చేరారు. అది తెలుసు కదా మనకి. వైద్యాలయాలలో వైద్య వృత్తి నేర్పేటటువంటి మెడికల్ కాలేజెస్ లో అందరూ చేరారు. అది మనకు తెలుసుగా. అలాగే అన్ని ఆశ్రమాలకి అందరూ రారు. మీరు ఆశ్రమాలకు వచ్చారంటేనే అర్థం ఏంటంటే మీరు గురువు యొక్క శిష్యులే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇంకేత మీరు కోర్సులో జాయిన్ అయిపోయారు, అది గుర్తుంచుకోండి. అంచేత మీకు ఖచ్చితంగా ఆ అద్భుతమైనటువంటి స్థితికి వెళ్లేటటువంటి యోగము ఉన్నది. ఆ ధైర్యం మీకు ఉండాలి, ఆ నమ్మకం మీకు ఉండాలి. మరి ఇక్కడ డిగ్రీలది ఇవ్వటం లేదు మాస్టర్, మాకు డిగ్రీలు ఇచ్చే చదువు కాదు ఇది. మీ యొక్క మనస్సు మారిపోయాక ఇంకా డిగ్రీ ఎందుకు? మీరు మారిపోతారంటే సూరదాస్ మీకు తెలుసు కదా, సూరదాస్ ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయో అన్ని రకాల అవలక్షణాలు ఉండేవి. తండ్రి చెప్తోన్నా వినేవాడు కాదు, కుటుంబం వాళ్ళు చెప్తోన్నా నాయన మనం మంచి కుటుంబంలో పుట్టాము, నువ్వు ఇలాంటి అలవాట్లకు బానిస కాకూడదు అని చెప్పినా వినలేదు. తర్వాత కొన్ని విశేషమైనటువంటి సందర్భాలలో మనస్సు మారింది. ఇంకా మనస్సు మారాకంటే మారిపోయింది, సరేలేండి నేను పొద్దున్నే 2 గంటలు పూజ చేసుకుంటాను తర్వాత మళ్ళా నేను అక్కడికే వెళ్తాను అనకూడదు. మనం ఏం చేస్తున్నాం? అది కష్టం. మీరు మనస్సు కూడా అక్కడ ఉండదు, కూర్చుంటాం అంతే. మంచిదే అది, అది మీరు మిమ్మల్ని తప్పు చేస్తున్నారు అని అంటారు లేదు, అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా తెలిసినా తెలియకపోయినా చివరికి భగవంతుడి గురించి జ్ఞాపకం రాక, కొడుకు పేరులో ఉన్నటువంటి పేరుని నారాయణ అని పూర్తిగా అనలేక నారా అన్నా కూడా నయంలో పడిపోతారు. అంచేత మనం చాలా అదృష్టవంతులం. ఆ అదృష్టం ఇంకా పెంచుకోవాలి అని నేను చెప్తున్నాను తప్ప మీరు తప్పు చేస్తున్నారు అని కాదు, అది గుర్తుంచుకోండి. 50 మార్కులు వస్తే ఇంకా ఏంటినా 50 మార్కులైనా 60 మార్కులు తెచ్చుకోవాలి కానీ అన్నాడు అనుకోండి టీచర్, అంటే వాడు చదవటం లేదనా? వాడు కరెక్ట్గానే చదువుతున్నాడు, సెకండ్ క్లాస్ వస్తోంది, కానీ కొడుకు ఏంటి ఫస్ట్ క్లాస్ రావాలి. 60 మార్కులు వచ్చాక ఏమంటాడు? బుద్ధి లేదా నీకు, పక్కవాడిని చూడు 70 మార్కులు తెచ్చుకున్నాడు. అంటే వీడు చదవటం లేదనా? చదువుతున్నాడు, ఇంకా బాగా చదవాలి. అది అర్థం చేసుకోండి. అంతేత నేను చెప్పేటటువంటి మాటలలో మీరు తప్పు చేస్తున్నారు అని అనిపిస్తే నేను తప్పు చెప్పాను, మీరు తప్పేం చేయటం లేదు, మీరు కరెక్ట్ చేస్తున్నారంతా. అది ఇంకా బాగా చేయవచ్చు, ఇంకా తొందరగా మనం ముందుకు వెళ్ళవచ్చు అని చెప్తున్నాను తప్ప, మీరు ఇప్పుడు చేస్తూనే చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ మార్గంలో ఎప్పుడప్పుడు పడిపోతారు మీరు. మీరేం తప్పుదోవలో ఏమీ లేరు మీరు, అది అర్థం చేసుకోండి. కానీ నేను కానీ మిగతా వాళ్ళు కానీ పుస్తకాలలో రాసినటువంటి విషయం ఏంటి అంటే, ఇంకా బాగా ఫస్ట్ క్లాస్ రావాలి, గోల్డ్ మెడల్ రావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎలా చదవాలి అనేది చెప్తున్నా. యోగ విద్య అర్థమైంది కదా. అంచేత ఎప్పుడైనా నేను చెప్పిన దాంట్లో మీరు ఇంకా బాగా చేయాలి అంటే అర్థం ఇప్పుడు తప్పు చేస్తున్నారని కాదు, ఇప్పుడు చేస్తున్నంత చేసుకుంటూ ఉన్నా కూడా మీరు మిగతా వాళ్ళకంటే చాలా ముందున్నారు. ప్రపంచంలో స్కూల్స్ కాలేజెస్ కి ఎంతమంది వెళ్తున్నారు చూడండి, చాలా తక్కువ మంది వెళ్తున్నారు. మీరు అనుకుంటున్నారు చాలా మంది చదువుకుంటున్నారని, చాలా మంది ఏం చదువుకోవటమే. భారతదేశంలో అక్షరాస్యత అంటే ఏంటి, వీళ్ళు గుర్తించగలిగేటటువంటిది ఎంత, 20% ఎంత ఉందని, ఇంకా తక్కువ. 20% అంటే అర్థం తెలిసినా, 100 మంది ఉంటే భారతదేశంలో అందులో 20 మంది అక్షరాలను గుర్తించగలరు, అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. ఇప్పుడు మరి అందరూ చదువుకుంటున్నారు కదా, అర్థమవుతుందా నేను ఏం చెప్పబోతున్నాను? స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చదివచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 120 మంది కూడా లేరు. అలాంటప్పుడు మెడికల్ కాలేజీలో వాటిలో ఎంతమంది ఉన్నారు? ఆ అక్షరాలు తెలిసినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది మెడికల్ కాలేజీ వరకు వెళ్తారు కదా, ఇది కూడా అర్థమైందా మీకు? అంతకంటే చాలా తక్కువ మంది ఆశ్రమానికి వస్తారు. ఇంకా ఆశ్రమానికి వస్తున్నటువంటి వాళ్ళు ఈ వైద్యం చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కంటే చాలా గొప్పవాళ్ళు అని మీరు అర్థం చేసుకోండి. మీరు మీకు మీ గొప్పతనం అర్థమవటం లేదు, అది నా బాధ. ఆ వాడేదో చదివేస్తున్నాడు, వాడేదో ఊడగోలు చేస్తున్నాడు అని మీరు గాభరా పడిపోతున్నారు తప్ప, ఖచ్చితంగా మీరు ఒక గురువు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు, విద్యను అభ్యసిస్తున్నటువంటి వాటిల్లో చాలా చాలా గొప్పవాళ్ళు. లలితా సహస్రనామం చెప్తున్నమాట, చరమే జన్మని తథా శ్రీ విద్యోపాసకో భవే. లాస్ట్ జన్మ వచ్చిన తర్వాత అప్పుడు ఈ గురువులు వాటి మీద భక్తి ఏర్పడుతుంది. అంటే అది చాలా మందికి భక్తి లేదండి, వాళ్ళందరూ నాస్తికులండి, వాళ్ళందరినీ ఆస్తికులు చేసేస్తామంటే తప్పు. అందరికీ వైద్యంలో సీట్ ఇచ్చేస్తాడు అంటే ఇవ్వలేరు, మీరు ఇచ్చినా వాళ్ళకి అది అర్థం కాదు. మెడిసిన్లో చదవాలి అంటే చాలా అర్హత కావాలి. అలాగే ఒక గురు పరంపరలో, ఒక ఆశ్రమంలో, ఆధ్యాత్మిక జీవిత విధానంలో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే అనేక జన్మల సంస్కారం కావాలి, అది మీకు ఉన్నది. లేకపోతే ఇక్కడ కూర్చుని వినం కదా. మీరు ఆ అదృష్టాన్ని అర్థం చేసుకోవాలి. మానవ జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా విదేశాలలో అసలు ఆశ్రమాలు లేవు, లేవు ఆశ్రమాలు. ఉన్న ఆశ్రమాలన్నీ భారతీయ యోగులు పెట్టిందే, అర్థం చేసుకోండి అది. అంచేత భారతదేశంలో పుట్టినటువంటి మనము చాలా 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 అదృష్టవంతులం. ఆశ్రమానికి రాకపోయినా, నాస్తికులమైనా, భగవంతుణ్ణి నమ్మము అని పోజు కొట్టేవాళ్ళైనా, ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద కాస్త బరువు పడ్డాక ఆటోమేటిక్ గా భగవంతుడు గుర్తొస్తాడు. మా అక్కయ్య ఒక ఆవిడ ఉండేది, మెడిసిన్ చదువుతుంది. చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, తను ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటర్మీడియట్ చదివాక నేను సైన్స్ వైపు వెళ్ళిపోయాను, తను మెడిసిన్ వైపు వెళ్ళిపోయింది. మెడిసిన్ వైపు వెళ్ళిపోయిన తర్వాత నేను సైన్స్ చదువుతున్న గురువు గారని హరిద్వారని ఇలాగ చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాను. కాశీలో ఉండేవాడిని కనుక చాలా మంది గురువుల యొక్క అనుగ్రహం లభించింది. రకరకాలైనటువంటి యోగుల దగ్గరికి వెళ్ళాను, రకరకాలైనటువంటి సాధనలు చేసుకున్నాను. తను ఉత్తరం రాస్తూ ఉండేది, నీకు బుద్ధి లేదు, నువ్వు సైన్స్ చదువుతూ గురువు అంటావేంటి, నువ్వు దేవుడు అంటావేంటి, నేను డాక్టర్ చదువుతున్నాను, నేను దేవుణ్ణి నమ్మను, వెంకటేశ్వర స్వామిని అసలు నమ్మను నేను, నేను నమ్మమని అనలేదు, నన్ను ఎందుకు వాయిస్తున్నావు, నేను నిన్ను ఏమైనా నమ్మమన్నానా, నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది కాదు. మనం సైన్స్ చదువుతున్నాం, మనమే మార్గదర్శనం కాకపోతే సైన్స్ చదువుతున్నవాడు దేవుడు లేడని అనాలి తప్ప దేవుడు ఉండాలని అనకూడదు. నన్ను చూసి నేర్చుకోవండి. సరే పెళ్ళి అయింది, సరే బాగా వాళ్ళది వృద్ధిలోకి వచ్చింది. డాక్టర్లు కనుక జాగ్రత్తగా ప్లాన్ వేసుకున్నారు. ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి 8 జ్వరం వచ్చింది. కథ అర్థమైపోయింది కదా మీకు, నేను చెప్పకలేదు కథ. 8 జ్వరం వచ్చాక వీళ్ళు డాక్టర్లు, మంచి డాక్టర్లు కూడా, చాలా పేరున్న డాక్టర్లు. సరే వాళ్ళకి ఆ డాక్టర్ సర్కిల్లో డాక్టర్ల గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. చాలా చాలా వైద్యం చేయించారు. 2 గడిచిపోయాక అప్పుడు నేను కాశీలో ఉంటున్నా, నాకు ఉత్తరం రాసింది, మీ యోగులు ఏమైనా చేయగలరా. నేనే అన్నే కించపరచలేదు, అప్పుడేలా అన్నా నేను అన్నే, మా యోగులు ఏమైనా చేయగలరా కాదు, ఖచ్చితంగా చేయగలరు. మరైతే కాస్త మీ యోగులతో చెప్పు, ఏదైనా యోగులతో ఏం చెప్పక్కర్లేదు. ముందు మన ఆంధ్రప్రదేశ్లోనే మనకి కులదైవము వెంకటేశ్వర స్వామి, నువ్వు ఒకసారి ఆయనకు మొక్కుకో చాలు అన్నా. మొక్కుకుండి ప్రాణం మీదకి వచ్చాక అదే కోటం అంటూ ఉండదు కదా. సరే తగ్గింది, తగ్గిన తర్వాత నాకు ఉత్తరం వచ్చింది, నిజంగా నువ్వు చెప్పినట్టు చేశాను, తగ్గింది. ఎలా తగ్గింది అది? మేము డాక్టర్లము నయం చేయలేనివి, మాకు తెలిసినది, మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అంతా ఉపయోగించాము, మాకు తెలియందంటే ఏమి లేదు. అందులో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్లు. అప్పుడు బాగా నిజంగానే వాళ్ళకి జ్ఞానం ఉంది, గుర్తునే డబ్బిచ్చి సర్టిఫికేట్ కొనుక్కున్న వాళ్ళు కాదు వాళ్ళు. నువ్వు తగ్గింది, నేనేం చేయలేదు, నువ్వు చెప్పావు మొక్కుకోమని, మరి మేము మొక్కుకున్నాము తగ్గింది, దానికి మాకు అనుమానం లేదు. ఇంకోటి ఏంటి, మాకు తెలిసింది వైద్య శాస్త్ర ప్రకారము ఆ కురవాడు బతకడానికి వీల్లేదు అని మాకు తెలుసు. నువ్వు చెప్పావు కదా అని మొక్కుకున్నాను తప్ప, లేకపోతే మాకు మొక్కుబడ్ల మీద నమ్మకం లేదు. ఇంక చివరికి అనమాట, చనిపోతున్నవాడు గడ్డిపోసనైనా పట్టుకుంటాడు కదా, అలా పట్టుకున్నాను తప్ప మేము నమ్మకం ఉండి పట్టుకోలేదు. ఇచ్చంటే సాధారణంగా మనకు ఒక పెద్ద విచిత్రమైనటువంటి భావన ఉంది, అది తప్పు భావన. విశ్వాసం ఉంటే తప్ప భగవంతుడు సహాయపడ్డు అని, విశ్వాసం కూడా ఆయనే కలగ చేస్తాడు ఇలాంటి పనులు చేసి. మనం విశ్వాసం తెచ్చుకోగలిగితే అసలు భగవంతుడు అక్కర్లే మనకి. ఇచ్చంటే విశ్వాసమే అసలు భగవత్ స్వరూపము. యోయ శ్రద్ధ సయోగ సహ, మీ శ్రద్ధ ఎలా ఉందో మీరు అలాగే ఉంటారు అని భగవద్గీత చెప్తుంది. అంచేత మీరు మిగతా వాళ్ళందరికంటే, ఇంజనీర్ల కంటే, డాక్టర్ల కంటే, ప్రెసిడెంట్ల కంటే మీరు చాలా గొప్పవారు. ఇంకా మీరు దానికి అహంకరించేసి మేము చాలా గొప్పవాళ్ళం అని మాస్టర్ చెప్పారని విరవీగితే చాలా ప్రమాదాలు వస్తాయి. మీరు అదృష్టవంతులు, మీరు ఆ కోర్సులో చేరగలిగారు, భగవంతుడి వైపుకు రాగలిగారు, భగవంతుడు ఉన్నాడు అని తెలిశాడు. అక్కడ మా అక్కయ్య గురించి, వాళ్ళ అబ్బాయి గురించి నేను చెప్పింది ఏంటంటే, మొక్కుబడి మొరుకున్నా, నీకు బాధ వచ్చింది, కోరుకున్నావు, తగ్గిపోయింది. అంటే బాధ వచ్చినప్పుడు ఏదో మొక్కుకుంటూ ఉంటాం, తగ్గుతూ ఉంటుంది, అది బాగానే ఉంది. భారతదేశంలో పుట్టడం అది లాభం, విదేశాలలో అసలు అలాంటివి లేవు. ఆ విధంగా మనం చాలా అదృష్టవంతులు. అందుకే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా అదృష్టవంతుడే అని చెప్తుంది మన శాస్త్రాలు. భారతదేశంలో పుట్టడం అనేది ఆశామాషిగా ఏం పుట్టారు మీరు, చాలా అదృష్టంతో పుడతారు. సదానందమూర్తి గారని ఒక ఇంజనీర్ గారు, రిటైర్డ్ ఇంజనీర్, వాళ్ళ అమ్మాయి రష్యా వెళ్ళింది మెడిసిన్ చదవటానికి. అదేంటో, చదువుకున్న వాళ్ళందరికీ ఈ రోగం నమ్మకం ఉండదు. ఆ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అది చదువుతున్నప్పుడు, ఆయన నా దగ్గరికి వస్తున్నప్పుడు మేము కబుర్లు అది చెప్పుకుంటూ ఉంటే, నా అమ్మాయి టైం ఎందుకు వేస్ట్ చేస్తాం, ఆ అమ్మాయి అనేది, ఇంతకంటే నువ్వు ఇంకో వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చు, ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు, ఎందుకు ఆ దగ్గర గురువులు అంటావు, అదంటావు, ఇదంటావు, ఎందుకు అక్కడికి వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు అంది. సరే, ఈ అమ్మాయి మెడిసిన్ చదవటానికి రష్యా వెళ్ళింది. రష్యా వెళ్ళి తిరిగి వచ్చాక భారతదేశం భూమి మీద కాలు పెట్టాక నాకు అర్థమైంది నాన్న, భారతదేశం ఎంత గొప్పదో అంది. కురిపించిపోయిందట అమ్మాయి. అది ఏంటవుతుందంటే, మనం భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే ఉండిపోవటం వల్ల దీని గొప్పతనం మనకు అర్థం అవటమే. ఎంత గొప్ప వాళ్ళమో మనం ఆధ్యాత్మిక జగత్తులో, ఆ ఆధ్యాత్మిక విద్యలో. ఆ తర్వాత తన పని కట్టుకుని వచ్చింది మాట్లాడటానికి. అంటే ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళందరికంటే కూడా మీరు చాలా అదృష్టవంతులు, గొప్పవాళ్ళు. అంటే మాకు చదువు లేదు, మా జ్ఞానం లేదు అని మిమ్మల్ని మీరు దయచేసి కించపరచుకోవద్దు. మీరు వాళ్ళందరికంటే గొప్పవాళ్ళే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో వేల సంవత్సరాల తర్వాత అయినా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఈ మార్గానికి రావాల్సిన వాడే. ఈ మార్గంలో శ్రవణము, మననము, కీర్తనము, ఇది మనం మొన్న చెప్పుకున్నాం. మనం ముందు శ్రవణం ఇదంతా వింటున్నాం, మనం తప్పేమి చేయటం లేదు, మనం చాలా గొప్పవాళ్ళం, భగవంతుడిని నమ్మటం వల్ల మనమేం సిగ్గుపడక్కర్లేదు, దొంగతనంగా ఏం వెళ్ళక్కర్లేదు, మనం చాలా గర్వంగా ఎవడైతే మెడికల్ కాలేజీకి ఎలా వెళ్తాడు. మీరు అంత గొప్పగా దేవాలయాలకు వెళ్ళండి, అంత గొప్పగా ఆశ్రమాలు, అది చాలా అదృష్టం. మెడికల్ కాలేజీలో మా అబ్బాయికి సీట్ వచ్చిందని మీరు ఎంత గొప్పగా చెప్పుకుంటారు. అంత గొప్ప మీకుంది దేవాలయంలో ఆ మానసిక స్థితిలో వెళ్ళగలిగితే, ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవటానికి వెళ్ళగలిగితే. అర్చన అనేటటువంటి దానికి, పూజ మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే దానికి ఇదంతా చెప్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా గొప్ప విద్య అది. శ్రవణం ముందు ఇదంతా విన్నారు మీరు, ఇంటికి వెళ్ళాక మననం చేసుకోండి, పది మందితో మాట్లాడుకోండి, మిల్లిమిల్లిగా ఏం చేసుకుంటారు మీరు, దీని మీద పట్టు తెచ్చుకుంటారు. కరెక్ట్, ఇది చాలా మంచిదే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ విద్యను నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవాల్సిందే అని తెలిసిన తర్వాత ఏం నేర్చుకోవాలో తెలియాలి. ఏం నేర్చుకోవాలి అంటే, ఈ ఆధ్యాత్మిక విద్యలో రెండు నేర్చుకోవాలి మీరు. ఒకటి శ్వాసను ఉపయోగించుకోవటం, రెండోది ఇంద్రియాలను ఉపయోగించుకోవటం. అంతే ఆధ్యాత్మిక విద్యలో మీరు నేర్చుకోవాల్సింది, ఇంకేమీ లేదు. శ్వాసను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి, ఇంద్రియాలను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఎవరు ఎంత బాగా వాళ్ళ ఇంద్రియాలను ఉపయోగించుకోగలిగితే వాళ్ళంత గొప్ప యోగి. చివరికి అసలు శ్వాసను కూడా ఆపేసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. కేవల కుంభకం అని ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ప్రాణాయామంలో వస్తుంది. వాళ్ళు ఊపిరి పీల్చుకోక్కర్లే, ఇంకా గాలి లేకుండానే వాళ్ళు బతకగలరు. ఎన్నాళ్ళు బతకగలరు, ఇంకా గాలి లేకుండా ఎన్నాళ్ళైనా బతకవచ్చు, దానికి అంతేం లేదు. అంతేత యోగులు అనేటటువంటి వాళ్ళు మృత్యుర్మామృతం గమయ, మృత్యు ఉండదు వాళ్ళకి. మరి వాళ్ళు శరీరాలు వదిలేస్తారు కదా ఆట వాళ్ళకి, మనకవుతే అది బాధ, వాళ్ళకి ఆట. నర్మదా నది ఒడ్డున ధూనివాలా బాబా అని ఒక బాబా ఉన్నారు, మీలో కొంతమంది విని ఉండవచ్చు కూడా ఆయన పేరు. అనేక మంది అవధూతల యొక్క చరిత్రలో ఆయన చరిత్ర కూడా కనిపిస్తుంది. రామరాజు గారు అనుకుంటాను, ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు, ఆయన 300 ఆంధ్రయోగుల చరిత్ర రాశాడు, 3 వాల్యూమ్స్ 4 వాల్యూమ్స్. అంతమంది ఉన్నారు మన దేశంలో మృత్యువుని జయించిన వాళ్ళు. యోగి అంటే మృత్యువుని జయించిన వాళ్ళు. కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆ విద్య నేర్పండి మని అడిగితే కదా వాళ్ళు చెప్పగలరు. మృత్యువర్మామృతం గమయ.